అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిధిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం.
శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ అష్టాదశ పురాణాంతర్గతమైన గరుడ పురాణంలో కొన్ని విశేషాలని 5 రోజుల పాటు ఇక్కడ చెప్పుకుంటున్నాం. అందులో 2వ రోజులోకి అడుగు పెట్టాం. నిన్న గరుడ పురాణంలోని శివరాత్రి మహాత్మ్యాన్ని స్వయంగా విష్ణువు గరుత్మంతుడికి చెప్పాడు. గరుడ పురాణం అనగానే అందరికీ గుర్తొచ్చే ప్రేతకాండ ఒకటే కాదు, ఇంకా చాలా కాండలు ఉన్నాయని చెప్పుకున్నాం. నిజానికి వేదవ్యాసుల వారు 12,000 శ్లోకాలతో రాసినట్టుగా ప్రాచీన కాలంలో ఉంది. తర్వాత గరుడ పురాణం పెరిగి అందులో కొన్ని ప్రక్షిప్త శ్లోకాలతో ఆశ్చర్యకరంగా గీతాప్రెస్ వాళ్ళు 55,000 శ్లోకాల పురాణం కూడా వేశారు. ఏమైనా ప్రాచీన సాహిత్యంలో మాత్రం 12,000 శ్లోకాలు ఉన్నాయి. నా పూర్వజన్మ సుకృతం వల్ల అయితేనే, పరమేశ్వర అనుగ్రహం వల్ల అయితేనే తంజావూరు సరస్వతీ మహల్లో ఉన్న తాళపత్ర గ్రంథాల్లో ఉన్న 12,000 శ్లోకాలని ఒకప్పుడు ఫోటోస్టాట్ తీసి అట్టే పెట్టుకోగలిగాం. అందులో ఉన్న విశేషాలే మనం చెప్పుకుంటున్నాం. పురాణాలు అంటే ఎప్పుడు కూడా ప్రమాణంగా ఉన్నవే తీసుకోవాలి. అనగా తాళపత్రాల్లో కానీ లేక పెద్దలు ఎవరైనా పరిశోధించి పుస్తక రూపంలో కానీ వేసినటువంటి వాటిల్లో శ్లోకాలనే తప్ప, ఎవడు పడితే వాడు చిన్నపిల్లల కథల్లో సొంత పైత్యంతో రాసిన కథల్ని మాత్రం ఊరికే సరదాగా ఉంటాయి, బాగుంటాయి కల్పిత కథలు. శాస్త్ర ప్రమాణం విడిచిపెట్టి కేవలం లౌకిక ప్రచారంలో ఉన్న కథలనే వినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు. అందుకే ధర్మ సందేహాలు చెప్పేటప్పుడు ఖచ్చితంగా నేను ప్రమాణం ఉన్నవే చెబుతాను. కారణం అదే, పలానా పురాణంలో పలానా శ్లోకం ఉందని, అది నియమం. అది కొన్ని ఉంటాయి, శాస్త్రాలు అన్నీ చెప్పలేవు కదా, అవి జనాచారాలు వదిలేయాలి. శాస్త్రీయము జనాచారము అని 2 రకాలు ఉన్నాయి. శాస్త్రీయం అంటే పురాణ గ్రంథాలలోనో వేదాలలోనో ఉపనిషత్తులలోనో లేక మనువు పరాశరుడు యాజ్ఞవల్క్యుడు వంటి వాడు రాసిన స్మృతులలోనూ ఉన్నటువంటి వాటిని ప్రమాణంగా తీసుకుని వాటిలో చెప్పినట్టు అనుసరించటం శాస్త్ర ప్రమాణం. అలా అన్నీ చెప్పలేరు కదా. పొద్దున స్నానం చేయండి అని చెప్తారు, కానీ స్నానం చేయండి, స్నానం చేసేటప్పుడు కుంకుడుకాయ పెట్టి రుద్దుకోండి, లేకపోతే సబ్బు పెట్టి రుద్దుకోండి, ఇవన్నీ ఎవడు చెప్తాడు? ఇవాళ దీక్షాపరులు చేస్తున్న కొన్ని పొరపాట్లు ఏమిటంటే, దీక్షా సమయాల్లో సబ్బు వాడకూడదని ఎవడో చెప్పాడు. ఆ రోజుల్లో సబ్బు లేదుగా, సబ్బునా స్నానం నకుర్యాత్ అని చెప్పడానికి శ్లోకం. అంచేత సబ్బుతో స్నానం చేయకూడదనే వంకతోటి గబ్బు కొట్టుకుంటూ కంపుతూ ఉంటే ఇబ్బంది వస్తుంది. శుచి ప్రధానం, అక్కడ శరీరము నుంచి మలినములు పోయేలాగా స్నానం చెయ్యాలి. అలా చేయకుండా కేవలం దీక్ష అనే వంకతోటి ఏ స్నానము లేకుండా బుడుంగురు మురిగి లేచొస్తే, అప్పుడు క్రమంగా వీడు కుళ్ళిపోయినటువంటి ఎలక వాసనతో తిరుగుతూ ఉంటే ఇటువంటి వాళ్ళతో రైళ్లలోనూ బస్సుల్లోనూ ప్రయాణించేట ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన ప్రమాణములు ఎప్పుడూ కూడా భోగములు వద్దున్నాయి, అంతేకాని రోగములు తెచ్చుకోమల్లా. సుగంధ ద్రవ్యాలతో లేనిపోని భోగాలు అనుభవించద్దురా అని చెప్పేవి తప్ప దీక్షాకాలంలో శరీర శుచిని విడిచిపెట్టమని ఎప్పుడూ చెప్పవు. అలాగే అగ్గిపెట్టితో దీపారాధన చేయకూడదని కొంతమంది అగరత్తులు ఒడిగించమని చెబుతున్నారు. అగ్గిపెట్టినా దీపారాధన నకుర్యాత్ లాంటి ప్రమాణాలు ఉండవు. అగ్గిపెట్టితో దీపారాధన చేయకూడదు, లేకపోతే కేవలం అగరత్తులతో చేయాలనేవి చెప్పరు. కొన్ని మన జ్ఞానముతో చెయ్యాలి, వీటికి జనాచారములని పేరు. అందుకే భాగవతంలో నందుడు శ్రీకృష్ణుడు ఇద్దరూ సంభాషించుకున్నారు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి ముందు ఇంద్రయాగాన్ని ఆపడానికి కృష్ణుడు తండ్రితో అంటాడు, మీరు యజ్ఞం చెయ్యాలని వచ్చారు, యాగంబు నర్ధింప చేయంగా నర్ధింపి వచ్చి తిరి యాగమున ఫలమేమి కలుగు, శాస్త్రీయమో జనాచారమో అన్నాడు. మీరు చేసే యజ్ఞం శాస్త్ర ప్రమాణంతో కూడినదా లేక కేవలం జనాచారమా? ఒక్కొక్కప్పుడు జనాచారం శాస్త్రాలను కూడా దిగమింగుతుంది కనుక అప్పుడు వాళ్ళు ఇది మేము జనాచారంతో చేస్తున్నామన్నారు. జనాచారం అయితే నేను శ్రేష్ఠుణ్ణి గనక నా మాట ప్రకారం యాగం ఆపేయండి అన్నాడు ఆయన. అందువల్ల ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నవన్నీ శాస్త్ర ప్రమాణములతో కూడిన కథలు. అందులో భాగంగా గరుడ పురాణంలో ఒక అద్భుతమైన శివరాత్రి మహాత్మ్య కథ ఒకటి ఉన్నది. స్వయంగా భగవంతుడు కృష్ణుడు గరుత్మంతుడికి చెప్పాడు శివుడి గొప్పతనాన్ని. ఇంకోడు ఇంకోడు చెబితే మనం నమ్మం. శ్రీకృష్ణ పరమాత్మ అంతటివాడు, శ్రీహరి అంతటివాడు, భగవంతుడని పిలువబడేవాడు గరుత్మంతునికి తన వాహనానికి ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్ప మహిమ కలిగినటువంటి రాత్రి శివరాత్రి అని చెప్పాడు. అది మనం ప్రారంభించుకున్నాం. చంద్రసేనుడు అని పేరు కలిగిన ఒకనొక నిషాదుడు, ఒక బోయవాడు, కేవలం మాంసం తినడం కళ్ళు తాగడం తప్ప ఎరగనటువంటి వాడు. ఒకరోజున వాళ్ళ ఆవిడ, పెళ్లి రోజుకి 4-5 కడవలతోటి నేను కళ్ళు తీసుకొస్తాను, నువ్వు అడవికి వెళ్ళి జంతువుల్ని వేటాడి ఆ మాంసం తీసుకురా, వీలున్నంత వరకు జింక మాంసం తీసుకురా అని ఆజ్ఞాపించింది. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఈ చంద్రసేనుడు భార్యని సంతోష పెట్టడానికి పెళ్లి రోజు నాడు హాయిగా ఇద్దరూ కలిసి ఏదో మాంసం అది తిని కళ్ళు తాగి విహరించి ఆనందం పొందడానికి బయలుదేరాడు. అంటే ఆ రోజుల్లో కూడా పెళ్లి రోజుని అడవులలో తిరిగే బోయవాళ్ళు కూడా ఆనందంగా జరుపుకునేవారు. ఇది గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ డే ఫంక్షన్ అనేది ఇవాళ్టిది కాదు, ఎప్పుడూ చేసుకున్నారు. కృతయుగంలో ఇంకా త్రేతాయుగం నాటి ఆచారాలు రాని రోజుల్లో, పెద్దగా జనాభా పెరగని రోజుల్లో అడవుల్లో తిరిగేటటువంటి బోయవాళ్ళు కూడా వివాహ దినోత్సవం జరుపుకున్నారట. ఇక మీదట మీరు కూడా నయనలారా బాగా చదువుకుని రేపు పొద్దున సంసారంలో ప్రవేశించాక జీవితంలో పెళ్లి రోజును మాత్రం మర్చిపోకుండా ఆ రోజు ఎక్కడున్నా కనీసం అమెరికాలో ఒకడు ఆఫ్రికాలో ఒకడు ఉన్నా ఫోన్ అన్నా చేసుకుని గడపాలని శాస్త్రం. పుట్టినరోజు, వివాహ దినోత్సవం ఇటువంటి వాటిని భూమి మీద పుట్టిన ప్రతి జీవి జరుపుకుని ఆనందంగా గడపండి అని మనువు కూడా చెప్పాడు మనుస్మృతిలో. అన్నిటికంటే భార్యని సంతోషపెట్టడం, భార్య భర్తని సంతోషపెట్టడం, ఈ రెండు ఉత్తమ ధర్మాలు. పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళని ఆనంద పెట్టడం, పిల్లలు క్రమంగా 14 దాటాక తల్లిదండ్రులను ఆనంద పెట్టడం చెయ్యాలి. అనగా 14 లోపు వరకు పిల్లలకి పుట్టినరోజులు తల్లిదండ్రులు తప్పక చేసి తీరాలి. పెద్దయ్యాక అంటే 14 దాటాక తల్లిదండ్రులు పుట్టినరోజు, వాళ్ళ పెళ్లి రోజులు, వాళ్ళ షష్ఠి పూర్తులు ఇవి పిల్లలు చెయ్యాలి. ఇలా పరస్పరం ఒకరినొకరు ఈ ప్రత్యేకమైన దినాలలో ఆనంద పెట్టుకుంటే దీనివల్ల కూడా కొన్ని నరక బాధలు తగ్గుతాయి అని చెబుతోంది గరుడ పురాణం కూడా. అందువల్ల ఈ బోయవాడు భార్య కోసం జింక మాంసం తేవడానికి బయలుదేరాడు. ఒక నల్ల జింక దొరికింది వాడికి. వెంటనే వీడు కోదండం ఎక్కువ పెట్టాడు. ఈ కృష్ణ మృగం వెంటబడ్డాడు. ఆ మృగం మహావేగంగా పరిగెత్తింది. దొరకమంటే దొరకదు అది. వీడు జంతువుని ఏమైనా వేటాడి ఆ మాంసం తీసుకొచ్చి భార్యకి ఇవ్వవలసిందే పెళ్లి రోజు అనే ఉద్దేశంతో నల్లజింక వెంట పడ్డాడు. అది దొరికినట్టు దొరికేది, వీడు తేరా బాణం వేయబోయే సమయానికి పొదల్లో మాయమైపోయేది. వీడు ఆ రోజు ఒళ్ళు మండిపోయి విసిగిపోయి పరిగెత్తలేక కొండల్లో కోనల్లో ఎక్కి దిగి పరిగెత్తడానికి అలవాటు పడిన వాడు కూడా ఆ పూట పెద్దగా పరిగెత్తలేక అలిసిపోయి అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా దాని వెంట అలా తిరిగాడు. ఉదయం బయలుదేరినటువంటి వాడు సాయంకాలం వేళ వేటకి ఇంచుమించుగా ఏ మూడింటికో వాళ్ళు ఆవిడ కోదండం ఇస్తే బయలుదేరిన వాడు రాత్రి ఏడైనా అది దొరక్క దాని వెంట తిరిగాడు. క్రమంగా చీకటి పడిపోయింది, గాఢమైన అంధకారం. అందులో నగరాల్లో కంటే అడవుల్లో బాగా చీకటి ఎక్కువ కనపడుతుంది. ఎందుకని, ఇప్పుడే మీరు చూస్తున్నారు కదా, ఎక్కడో డోర్నాల నుంచి ఈ కొండపైకి వస్తూ ఉంటే మధ్యలో చెట్ల వల్ల చీకటి బాగా కమ్మేస్తుంది. అందులో ఆ రోజులలో అతి భయంకర కేకారణ్యాలు, అడవులలో చెట్లు బాగా దట్టంగా అలుముకుపోయి కొట్టిన వాళ్ళు లేక ఇలా దారిలో కొండలు పగలగొట్టి దారులు వేసిన వాళ్ళు లేకపోవటం వల్ల భయంకరమైన, ఒక ముక్కలో చెప్పాలంటే ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్ళేటటువంటి కొండరాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా నయం. బాగా పాతకాలంలో దారి ఎలా ఉండేదో అలా ఉందన్నమాట ఆ అరణ్య మార్గం. అటువంటి మార్గంలో అలిసిపోయి చీకటికి భయపడి మంచినీళ్ళు ఎక్కడైనా దొరుకుతాయేమో అని చూశాడు, దొరకల. అప్పుడు వాడు గుర్తొచ్చింది, ఓహో మా ఆవిడ తోలుతిత్తు ఒకటి ఇచ్చింది, ఈ తోలుతిత్తులో ఉన్న నీళ్లు తాగుదాం అనుకున్నాడు. పూర్వం అడవుల్లో వేటకు వెళ్ళేటప్పుడు ఓ తోలు తిత్తిలా తయారు చేసి ఒక సంచిలాగా దాంట్లో నీళ్లు పోసుకుని అటు ఇటు కొసల తాళ్ళు కట్టి భుజానికి తగిలించుకునేవారు. ఈ భుజానికి తగిలించుకున్న ఈ తోలుతిత్తులో నీళ్లు ఉండేవన్నమాట. నీళ్లు ఎప్పుడు కావాలంటప్పుడు తాగడానికి వేటాడడానికి వెళ్ళేవాడు దాన్ని ఉపయోగించేవారు. వీడు చంకకి తగిలించుకున్నాడు ఆ తిత్తి, అన్నం మాత్రం పెట్టలేదు ఆవిడ. ఎందుకని, చీకటి పడేలోపు వేటాడి తీసుకొస్తాను, ఈ రాత్రి హాయిగా విహరిద్దాను, రేపొద్దున పెళ్లి రోజు జరుపుకుందాం అనుకున్నారుగా వీళ్ళు. అందువల్ల మంచినీళ్ళు ఇచ్చింది, తిండి లేదు, కోదండం బాణాలు మాత్రం ఉన్నాయి, మెల్లిగా మంచినీళ్ళు తాగుదాం నోట్లో పోసుకోబోయాడు. ఇంతలో భయంకరమైన ఒక చిరుతపులి గర్జిస్తూ విడికేసి దూకింది. ఒక్క క్షణకాలం ఇంత పోయేవాడు కంగారు పడిపోయాడు. ఎందుకంటే దూరంగా ఉంటే బాణాలతో కొట్టగలరు కానీ దగ్గరికి వస్తే కొట్టలేరు. అందుకని మంచినీళ్ళు తాగుదాం అనుకున్న వాడు ఆ తోలితిత్తు మళ్ళీ చేతికి అలాగే తోసేసుకుని, నీళ్లు తర్వాత తాగుదాం, బతికుంటే మంచినీళ్ళు తాగుతాం, ముందు ఈ చిరుతపులి మీదకు వచ్చేస్తోందని కంగారు కంగారుగా చెట్టు ఎక్కేశాడు. ఆ చెట్టుకి ముళ్ళు కూడా ఉన్నాయి, అయినా లెక్క చేయకుండా జాగ్రత్తగా చెట్టు ఎక్కాడు. అంటే ఆ పూట వాడికి మంచినీళ్ళు తాగే యోగం కూడా లేదు. అనుకోకుండా అది శివరాత్రి, వాడికి యోగం కలిసి వచ్చింది. మహాశివరాత్రి పర్వదినం. ఆ పర్వదినం పూట అడవిలో వేటకు వెళ్ళాడు, ఒక్క జంతువు దొరకలేదు. మంచినీళ్ళు తాగబోయాడు, తాగడానికి వెళ్ళకుండా చిరుతపులు వచ్చింది, కంగారులో చెట్టు ఎక్కాడు. వాడు ఎక్కిన చెట్టుకు ముళ్ళున్నాయని చెప్పానే, ఆ ముళ్ళు మామూలు కాదు, అది బిల్వ వృక్షం, మారేడు చెట్టు. మారేడు చెట్టుకి మంచి ముళ్ళు ఉంటాయి, అయినా ఎక్కాడు వీడు. ఆ చెట్లకు ముళ్ళు బాగా ఒంటి గాయపరుస్తూ ఉంటే జాగ్రత్తగా చెట్టు మధ్యలో కూర్చున్నాడు. పెందరాళ్లే ఇంటికి వెళ్ళిపోదామనుకున్న వీడు ఏడు దాటిపోయినా ఇంటికి వెళ్ళలేకపోవటం వల్ల చలి పెరిగింది. కిందకి దిగుదామా అనుకున్నప్పుడల్లా కింద చిరుతపులి పొదలోంచి గుర్ర అని మళ్ళీ పొదలు దాక్కునేది. అంటే ఇక వీడికి దిగడానికి లేదు. ఎదురుగుండా చిరుతపులి కనపడుతుంటే ఏం దిగుతారు, మాయదారిది ఢామ్ ఢామ్ అని ఇంతంతలా పండు కోతులు దోగుతూ ఉంటేనే మన వాళ్ళు అడిలిపోయి కోతికి దూరంగా వాబోయి అప్పటిదాకా గయ్యి గయ్యలాడేవాళ్ళు కూడా నాన్నోయ్ అని నాన్న పక్కన దూరుతున్నారే. అటువంటిది ఎదురుగుండా పులి ఉంటే ఇంక ఏం ముందుకు దూకుతారు. అందుకని వీడు చెట్టు దిగలేకపోయాడు. క్రమంగా అర్ధరాత్రి అయ్యింది. మీకు ఇక్కడ ఒక చిన్న రహస్యం చెప్పాలి. శివరాత్రి వ్రతానికి కొన్ని నియమాలు చెప్పాడు శ్రీ మహావిష్ణువు. ఈ నియమం ప్రకారంగా శివరాత్రి వ్రతం చేస్తే వాడికి చాలా లాభం ఉంటుందన్నమాట. ప్రాతర్దేవ చతుర్దశ్యాం జాగరిష్యామ్యహం నిశి పూజాం దానం తపోహోమం కరిష్యామి ఆత్మశక్తి తహ. ఎప్పుడు శివరాత్రి నాడు పొద్దుటే లేవాలి, తెల్లవారుజామున లేవాలి. ప్రాతః అంటే ఉదయం, లేచి వెంటనే స్నానం చేయాలి. చేశాక శివుడికి రెండు చేతులు జోడించి, ఈశ్వర ఈరోజు ఉదయం లేచాను, ఈ రాత్రంతా నేను జాగరణ ఉంటాను, జాగరిష్యామ్యహం నిశి, రాత్రంతా నేను ఉపవాసంతో పాటు జాగరణ ఉంటాను. ఒకవేళ ఉపవాసం చేయడానికి ఓపిక లేకపోతే ఏదో కొంచెం తిని ఈ రాత్రి మాత్రం నిద్రపోకుండా ఉంటాను అని మొక్కుకోవాలి. కానీ పండితులంటే ఇప్పుడు ఈ శివపురాణంలోనో లేక గరుడ పురాణంలో, ఇప్పుడు ఈ గరుడ పురాణంలో శ్లోకం ఇది, ఇది గరుడ పురాణంలో శివరాత్రి మహిమలో 198వ శ్లోకం. అందులో ఏమని చెప్పాడు, శివరాత్రి నాడు పొద్దుటే లేచి భక్తితో స్నానం చేశాక, ఓ పరమేశ్వర ఓ ఈశ్వర ఇది నీ శివరాత్రి కాబట్టి ఈ రాత్రి అంతా నేను మెలకుగా ఉంటాను. జాగరణ అంటే మెలకుగా ఉండుట. మెలకుగా ఉండడం అంటే కేవలం నిద్రపోకుండా ఉండడం అని కాదు. అక్కడ జాగరణ అనే చాలా అపూర్వమైన విచిత్రమైన దివ్య శబ్దం ఇది. నాయనలారా, దారిలో దొంగలు ఉంటారు, మెలకుగా ఉండండి అంటే కేవలం నిద్రపోకుండా ఉండండి అని కాదు, దొంగాడు చేబులో చెయ్యి పెట్టి డబ్బెత్తుకుపోకుండా చూసుకోవడం. మన చుట్టూతో కొంతమంది దొంగలు ఉన్నారు. ఈ దొంగలు ఏం చేస్తారు, తరచుగా మనకి ఆకలి వచ్చేలా చేస్తారు, లేదా కోపం వచ్చేలా చేస్తారు, గుళ్ళోకి వెళ్ళగానే దర్శనం అవ్వకుండా ఉండేలా చేస్తారు, లేదా ఏదో ఒక రకంగా మనకు అశాంతి కలిగేలా చేస్తారు. మన చుట్టూతా ఎప్పుడు ఈ శత్రువులు ఉంటూనే ఉంటారు, ఈ దొంగాళ్ళు. ఈ దొంగాళ్ళు ఆరుగురు మొత్తం. ఈ ఆరుగురే కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా. కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం అని ఆరుగురు దొంగలు. ఇంతకంటే శత్రువులు మరొకరు ఎవరు ఉండరు, వీళ్లే ప్రమాదకారులు. వీళ్లు చేసే పాపాలన్నీ ఇన్ని కావు. ఈ దుర్మార్గులు మన శరీరంలో నిరంతరం తిష్ట వేసుకుని ఇంట్లోంచి బయలుదేరి శివరాత్రి నాడు జాగరణ చేసే లోపు ఎన్ని రకాలు ఏడిపించాలో అన్ని ఏడిపిస్తారు. మీరు చూడండి, ఉత్తర రోజుల్లో నిద్రపోమంటే నిద్రపోరు పిల్లలు, అవునా? హాయిగా నిద్రపోండి అంటే మాయిదారు టీవీలు పెట్టుకునో కంప్యూటర్లు పెట్టుకునో గందరగోళం చేస్తారు. అదే శివరాత్రి నాడు నిద్రపోవద్దు అంటే ఆ పూటే నిద్ర వస్తుంది. ఒత్తప్పుడు కారెక్కి శ్రీశైలం వచ్చేదాకా గందరగోళం చేసేటటువంటి జనాలు శ్రీశైలం వచ్చేటప్పుడు మెలుకుగా ఉండి దారి పొడుగున భక్తి శ్రద్ధలతో హరహర మహాదేవ శంభో శంకర నమశివాయ అనండి అందామా, ఖచ్చితంగా ఈ కొండెక్కేటప్పుడే నిద్ర వస్తుంది. అప్పటిదాకా మెలుకుగా ఉన్నవాళ్ళు అని అటు ఇటు ఆ టర్నింగ్లో నిద్రపోతారు. కానీ ఇక్కడ మెలుకుగా ఉండమని చెప్పాడు. కాశీఖండంలో ఈ డోర్నాల దగ్గర నుంచి బయలుదేరి ఈ కొండెక్కేదాకా దారిలో కనిపించే ప్రతి పాషాణం అంటే రాయి శివలింగం, నేను చెబుతున్నది కాశీఖండంలో స్కాంద పురాణంలో ఉన్న మాట, ఇదేదో పుక్కిటి మాట కాదు. మీరు అక్కడ మొదలుపెట్టి ఇక్కడ దాకా వచ్చే లోపు దారి పొడుగుతా కనిపిస్తున్న కొండ మీద ఉన్న రాయి రాయి శివలింగమే. ఇచట నున్న పాషాణంబులెల్ల సిద్ధలింగంబులు, మళ్ళీ మామూలు లింగాలు కాదు, సిద్ధలింగములు అంటే ఈశ్వరుడు తనంత తాను ఇన్ని లింగములుగా వెలిశాడు. అనేక కోటి లింగముల లోపములో శివుడు వెలిసినటువంటి దివ్యస్థలం ఇది. ఈ లింగాలకి ప్రాచీన కాలంలో స్వామివారు లింగ రూపంలోకి రాగానే అమ్మవారు ఒక్కొక్క లింగం మీద నీళ్లు పట్టుకొచ్చి పోసేది. అమ్మవారు భ్రమరాంబాదేవి లింగాలకు అభిషేకం చేసింది అని కాశీఖండంలో చెప్పారు. కాబట్టి ఎప్పుడో కృతయుగం నుంచి అమ్మవారు అయ్యవారిని పాషాణ రూపంలో లింగ రూపంలో పూజించిన స్థలం. అయ్యవారు అమ్మవారికి కుంకుమ పెట్టి సౌభాగ్యవతిగా ఉండమని అందరినీ దీవించమని చెప్పారు. ఇది నేను కాశీఖండంలో ఉన్న మాట చెబుతున్నాను. కాశీఖండం అంటే స్కాంద పురాణంలోది. స్కాంద పురాణం అంటే కుమారస్వామి స్వయంగా మొట్టమొదట రాశాడు. ఆ తర్వాత వేదవ్యాసులు వారు దాన్ని గ్రంథస్థం చేశారు. స్కాంద పురాణం వ్యాసుడు రాసింది కాదు, గుర్తుపెట్టుకోండి. వ్యాసుడు రాసిన పురాణములు చాలా వరకు గ్రంథస్థం చేశాడు ఆయన, కానీ రాసింది స్కందుడు. అందుకే భాగవతంలో కూడా పోతనగారు పుట్టం బుట్ట శరంబునన్ మొలవ అంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను కాళిగొల్వను పురాణింపందరంగొంటి అంటాడు. ఓ స్వామి నేను పురాణం రాయాలనుకున్నాను కానీ నేను పుట్టం బుట్ట పుట్టలోంచి పుట్టలేదు, అంటే నేను వాల్మీకి మహర్షిని కాను. వల్మీకము అంటే పుట్ట, అందులోంచి పుట్టాడు గనక ఆయనని వాల్మీకి అన్నారు. నేను వాల్మీకిని కాను. శరంబునల్ మొల్లవా, నేను రెల్లుగడ్డిలోంచి పుట్టలేదు. శరము అంటే రెల్లుగడ్డి, అందులోంచి పుట్టాడు గనక శరవణభవుడు, శారద్వంతుడు అని పిలువబడ్డాడు కుమారుడు. ఇప్పుడు మనకి శిఖర దర్శనం దగ్గర ఉంటాడు ఆయన. ఎప్పుడో ప్రాచీన కాలంలో కైలాసాన్ని విడిచిపెట్టి అమ్మ మీద అయ్య మీద అలిగి ఆయన ఇక్కడికి అడుగు పెట్టాడు. ఇప్పుడు మీకు ఆ శిఖర దర్శనం అని పిలుస్తున్న దాన్ని క్రౌంచ పర్వతం అంటారు. అక్కడికి వచ్చి అక్కడ మకాం పెట్టాడు. ఆయన కోసమే స్వామివారు మొదట్లో ముసలాయన వేషం వేసుకొచ్చాడు, అదే వృద్ధ మల్లికార్జునుడు. ఆ తర్వాత పడుచు రూపంలో వెలిచాడు, ఆయన మల్లికార్జునుడు. ఆయన వెంట అమ్మవారు దిగొచ్చింది, అదే భ్రమరాంబాదేవి. ఈ విధంగా స్వయంగా కుమారస్వామి ఇక్కడికి వచ్చి రాశాడు స్కాంద పురాణం. అందుకని క్రౌంచ పర్వతానికి మొట్టమొదట మనం ఎందుకు పెడతామంటే శిఖర దర్శనానికి స్వయంగా కుమారస్వామి ఇక్కడ అడుగుపెట్టి స్కాంద పురాణం రాశాడు గనుక అంత గొప్ప స్థలంలో ఉన్నాం ఇవాళ మనం. మన పూర్వజన్మ సుకృతం వల్ల ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఇక్కడికి అడుగు పెట్టలేం, ఇక్కడ పురాణం చెప్పలేం, చెబుతున్నా వినాలనే బుద్ధి కలగదు. ఇవన్నీ వచ్చాయంటే సందేహం లేకుండా మల్లికార్జునుడి యొక్క దివ్యానుగ్రహం. ఎందుకు చెబుతున్నాను అంటే నేను కుమారస్వామిలాగా స్కాంద పురాణం రాసిన కవిని కాను. తర్వాత అంభోయాన పాత్రంబునన్ నెట్టం కలగను, నేను ద్వీపంలో పుట్టల. అంభోయానము అంటే నీళ్లల్లో వెళ్ళేటటువంటి పడవ. ఈ పడవతో వచ్చి ద్వీపంలో పుట్టాడు గనక కృష్ణద్వైపాయనుడు అన్నారు వేదవ్యాసుణ్ణి. అంటే నేను వ్యాసుణ్ణి కాను, కాళిగొల్వను, కాళికాదేవిని కొలిచిన వాడిని కాదు, అంటే కాళిదాసుని కాను. అయినా పురాణిస్తున్నాను, రాస్తున్నాను అని ఎప్పుడో పోతన గారు చెప్పాడు. ఎందుకు చెబుతున్నానంటే స్కాంద పురాణము స్వయంగా కుమారస్వామి రచించాడు, ఆయన ద్వారా విని వేదవ్యాసుల వారు గ్రంథస్థం చేశారు. ఆ పురాణంలో ఇక్కడున్న ప్రతి పాషాణం శిల సిద్ధలింగములు. అందుకే ఇక్కడ నడిచేటప్పుడు కూడా పూర్వకాలంలో అయ్యో శివలింగాల మీద నడుస్తున్నాం అని మొక్కుకునేవారట. ఇచటనున్న చెంచులెల్ల యోగులు, ఇక్కడ చెంచు వాళ్ళు ఉంటారు ఈ కొండల్లో, పైకి బోయి వాళ్ళలా కనపడతారు పిచ్చాళ్ళలాగా. ఇక్కడ చెంచులు చెంచులు కారు, వీళ్ళంతా స్వయముగా యోగులు, అగస్త్యుడు లాంటి వాళ్ళు. ఈ మాట అగస్త్యుడు లోపాముద్రతో కాశీఖండంలో అంటాడు. అందుకే ఇక్కడికి వచ్చాక మనం ఎవరి మీద కోపగించకూడదు, అసలు అసహనం ఉండకూడదు, ఇక్కడ శాంతితో ఉండాలి, అమాయకత్వంతో. వాడు గొప్పవాడా వీడు గొప్పవాడంటే మొగుడు పిల్లల్లో ఎవరు గొప్ప అంటే ఏం చెబుతాం, వాళ్ళ మీద వీళ్ళ మీద కొట్టుకుని తగాదాలు పడి యుద్ధం చేస్తే ఇబ్బంది వస్తుందిట. ఇక్కడ ఉన్నంతసేపు ఎంత ప్రశాంతతో అంత ఉంటుందిట. అసలు ఎంత అదృష్టం అండి, ఆ మల్లికార్జునుడు బుజ్జిగా ఉంటాడా ఇంత. ఆ బుజ్జిస్వామి అణువు మొదలుకొని బ్రహ్మాండం అంతా వ్యాపించిన మహానుభావుడు. ఇక్కడున్న శివలింగం ఇంత కనపడుతుంది అవడానికి. అణోరణీయాం మహతో మహీయాన్, శ్రీశైల క్షేత్రములో ఉన్న ఆ స్వామి అణువు మొదలుకొని బ్రహ్మాండమంతా వ్యాపించి తన శక్తితో నడుపుతున్న మహానుభావుడు. అటువంటి వాడి విషయంలో అశ్రద్ధ లేకుండా మెలకుగా ఉండండి, ఈ కామక్రోధ లోపమోహ మదమాత్సర్యాలనే శత్రువులకి దొరకకండి, అది మెలకుగా ఉండడం అంటే. అందువల్లే కొండెక్కేటప్పుడు, కొండ దిగేటప్పుడు, ఎప్పుడు ఇక మీద కారుల్లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా నిద్రపోకుండా ఉండండి. ఈ కొండ మీదకి ఎక్కేటప్పుడు ఎంత మెలకుగా ఉంటే అంత లాభం. దారి పొడుగుతా కనపడతాయి జలపాతాలు, దారి పొడుగుతా చెట్లు, దారి పొడుగుతా రాళ్ళు. ఆ శిఖర దర్శనం, హాటకేశ్వర లింగం, సాక్షి గణపతి, ఈ ప్రతి ప్రాంతాన్ని భక్తితో చూచి శివశివ హరహర మహాదేవ ఓం నమశివాయ అని భక్తితో పులకరించిపోతూ పలుకుతూ ఉంటే ఇక పునర్జన్మ ఉండదు. అప్పుడు శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అన్నారు. శుభ్రంగా నిద్రపోయి ఇడ్లీ తినేసి హాయిగా ఆడుకుంటూ లేక పిచ్చి కబుర్లు చెప్పుకుంటే అప్పుడు మీకు శ్రీశైల శిఖరం చూసినా ఒకటే, ఇంకో పని చేసినా ఒకటే. కాబట్టి శాస్త్ర ప్రకారంగా ఎలా చేయాలో అలా చేసి తీరాలి అని చెప్పారన్నమాట. ఇప్పుడు ఇంతకీ ఎందుకు చెబుతున్నాను ఈ మాట, మేము ఈరోజు ఉదయమే లేస్తాము, రాత్రంతా మెలకుగా ఉంటాము అనగా నిద్రపోకపోవటమే కాదు, భక్తితో భగవన్ నామం చేస్తాం, భక్తితో నీ మీద నీళ్లు పోస్తాం, ఈ పూట క్రోధాదులకు అతీతంగా ఉంటామని చెప్పాలన్నమాట. ఏ శత్రువుకి లొంగం మేము, ఏ తొందరపాటు నిర్ణయం తీసుకోం అని చెప్పాలి. ఆ తర్వాత ఏం చేయాలట, ఈ పూట పూజ దానము హోమము ఇవన్నీ మా శక్తి ప్రకారం చేస్తాం అని మొక్కుకోవాలి. కానీ ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తున్నాను. పండితులంటే ఈ శ్లోకాలు చదువుకున్నారు కాబట్టి కవులు, జ్ఞానులు, యోగులు, ఇలాంటి వేద పండితులు లేక ఏదైనా ప్రధాన అర్చకులు వీళ్ళందరికీ ఈ శ్లోకాలు వచ్చి కనుక చెప్పగలుగుతారు. సామాన్య మానవుడి సంగతి ఏమిటి? ఒక వ్యక్తి అక్షర జ్ఞానం లేనివాడు, వాడికి శివరాత్రి నాడు నేను ఉపవాసం ఉంటానని సంకల్పం చెప్పుకోవడం రాదు, ఈ శ్లోకాలు రావు. కానీ వారి విషయంలో ఏం చెప్పారో తెలుసా? జానతా జానతావాపి, తెలిసి కానీ తెలియక కానీ చదువు లేనివారు శివరాత్రి అని తెలిసినా తెలియకపోయినా ఉపవాసం ఉంటే వీడు మొక్కుకొని నా కోసం ఉపవాసం ఉన్నట్టే అని వరమిస్తాడు శివుడు. అది గొప్ప విషయం. ఇక్కడ అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ వీడు బోయేవాడు, వీడికి చదువు రాదు, వీడు ఉపవాసం ఉండాలని ఉండలా, కానీ ఆ పూట వాడికి అన్నం దొరకలేదు, ఇంటికి వెళ్ళిపోదామని అన్నం తెచ్చుకోలేదు కనుక అన్నం పొరపాటున తెచ్చుకోకపోవటం వల్ల ఆకలికి మాడిపోయిన శివరాత్రి నాడు వాడు అజ్ఞాని కనుక వాడికి ఉపవాసం ఉన్న ఫలితమే వచ్చింది. ఇంకా రెండవది, వీడు జాగరణ ఉండాలని ఉన్నాడా? లేదు. కిందకి దిగితే చిరుతపులి కనపడుతోంది, పోని చిరుతపులి తప్పుకున్నాక దిగుదామా అనే ఉద్దేశంతో అసలు నిద్ర పట్టట్లా. వీడికి నిద్ర ఎందుకు పట్టడంలా? ఎప్పుడు తొందరగా ఇంటికి దిగి వెళ్ళి ఏదో జింకనో ఇంకో దాన్నో వేటాడి మా ఆవిడతో కాలక్షేపం చేద్దామాననే కోరిక వల్ల నిద్ర పట్టలా. తీరా కిందకి దిగితే పులి ఎక్కడ చంపుతుందో ఆ చిరుత పులి అనే మరొక భయం, పోనీ ఈ రెండు భయాలు ఎలా ఉన్నా కొమ్మ మీద కూర్చుని కునిగిపాటు పడదామా అంటే గజ 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 వణికించేస్తోంది చలి. శివరాత్రికి ఎటువంటి చలి ఉంటుందండి బాబో? అందులో కొండలు, గుట్టలు, అడవులు ఉన్న ఆ ప్రాంతంలో ఆ శివరాత్రి వల్ల వచ్చిన చలి తట్టుకోలేకపోయాడు వాడు. ఇందాక కొండమించి ఇక్కడికి వస్తూ ఉంటేనే, అంటే మీరంటే అలవాటు పడిపోయారు కనుక చొక్కాలు లేకుండా ఉన్నా సరే మీకు పెద్దగా చలియటం లేదు, కానీ ఎక్కువగా వేడి ఉన్న ప్రాంతం నుంచి వచ్చాం కనుక మేము ఏలూరు నుంచి కొంచెం చలిస్తున్నట్టే అనిపిస్తోంది. అంచేత సహజంగా ఈ ప్రాంతాల్లో ఉండేవాడు కొంత చలి తక్కువగా ఉంటుంది, బయట నుంచి వచ్చేవాడికి చలి ఎక్కువగా అనిపిస్తుంది. కానీ శివరాత్రి నాడు ఇక్కడ బాగా చలివికి అలవాటు పడిన వారు కూడా అంతో ఎంతో చలి అని బాధపడతారు. అందుకే శివుడు మన కోసమని లోపల కూర్చున్నాడు. ఆ లోపలికెడితే ఫ్యాన్ పెట్టినా కూడా పెద్దగా గాలి రాదు మనకి, మన జనాలే ఉఫ్ఫు ఉఫ్ అని విడిచిపెట్టే వేడి గాలికి వేడెక్కిపోతుంది. ఈశ్వరుడు మన కోసం చల్లని ప్రదేశం వదిలిపెట్టి కైలాసాన్ని, మంచు కొండల్ని వదిలి ఇదిగో ఈ చెంచు కొండల మధ్యలో చేరాడు. చెంచులో ఉన్న కొండలు మంచు కొండని విడిచిపెట్టి మన కోసం గుళ్ళోకి వెడితే చూశారు కదా అక్కడ కొంచెం వెచ్చగా ఉంటుంది. అందుకే కాబోదు శివరాత్రి నాడు అర్చన చేసేవాళ్ళు లోపల నుంచి బయటికి రాబుద్ది లేదు, వాళ్ళకి బయటికి వెడితే సరే ఇక్కడ కొంచెం వెచ్చగా ఉంటుంది కనుక ఆ రకంగా జాగరణ ఉండొచ్చు. వీడికి మాత్రం నిద్ర పట్టకుండా భయంకరమైన చలి పట్టి పీడించింది, ఈ చలికి తట్టుకోలేకపోయాడు. ఓరి దేవుడో ఇది ఎక్కడ గొడవరా, నిద్ర వచ్చేస్తోంది, నీరసం వస్తోంది, దిగుదామంటే పులి, మంచినీళ్ళు తాగుదామంటే ఈ తోలుతిత్తులో ఉన్న నీళ్లు, కిందకి దిగి నడిచేటప్పుడు మళ్ళీ దాహం వేస్తే తాగడానికి ఉంటాయని అట్టే పెట్టేసుకుందాం అని ఒక లోభం, ఇవన్నీ పట్టుకున్నాయి వీణి. ఇంతలో హఠాత్తుగా ఈ చలి మరీ ఎక్కువైపోయింది. ఆ పూట పరమాత్ముడు వాణ్ణి పరీక్షించాడనమాట. చెప్పాక మీకు తెలిసి కానీ తెలియక కానీ శివుడు ఏదో రకంగా ఆరాధన చేయించుకుంటాడు. చదువు రాని వాడి చేత ఆ పూట బలాత్కారంగా ఉపవాసం చేయించాడు. రెండవది నిద్ర పట్టకుండా చేశాడు వాతావరణంతో. ఏ వంకతో అయినా ఉపవాసం ఉన్నా జాగరణ చేసినా ఫలితం ఇస్తాడు కనుక. మళ్ళీ చదువు వచ్చిన వాడికి కాదట, చదువుకున్న వేద పండితులు ఈ శ్లోకం చెప్పుకోకపోయినా మేము ఉపవాసం ఉంటాము జాగరణ ఉంటాం అనకపోతే వీడికి రాదు ఫలితం, కానీ వీళ్ళకి వస్తుంది చదువు రాని వాడికి. వాడు ఏ రకంగా ఉపవాసం ఉన్నా జాగరణ ఉన్నా వీడికి ఈశ్వరుడు యొక్క పరీక్ష వల్ల బాగా చలి పెరిగిపోయి గజ 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 వణికిపోయాడు. ఉహుహూ అని వడకలో ఒక మురువీనాథ అంటాడు పోతన గారు, ఉహుహు అని వణికాడు. ఆ వణకడంలో శరీరం కదిలింది, కదలడంతో డొక్కలో కొంచెం మారేడు ముళ్ళు గుచ్చుకుంది. దాంతో బాబోయని ఇలా అన్నాడు, ఈ అనడంలో చంకకున్న తోలితిత్తి ఇలా వంగిపోయింది కిందకి, వంగిపోయి తోలితిత్తిలో ఉన్న నీళ్లు కిందకి డబాడబా పడ్డాయి. ఆ కింద చెట్టు కింద ఏ మహానుభావుడో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు వీడి పూర్వజన్మ సుకృతం వల్ల. ఎంత యోగం అది! ఎవడు ప్రతిష్ఠించాడో అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాట. మారేడు చెట్టు కింద శివలింగాన్ని ప్రతిష్ఠించినా, సత్యనారాయణ వ్రతం చేసినా, లక్ష్మీ పూజ చేసినా, ఉత్తప్పటి కంటే కోటి రెట్లు ఫలితం ఎక్కువ వస్తుంది. అందుకే లక్ష్మీదేవిని భాస్కరి బిల్వనిలయ అని ప్రత్యేకంగా లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాల్లో బిల్వనిలయ అంటే బిల్వం కింద ఉంటుంది అన్నారు. మీకు సత్యనారాయణ వ్రతంలో 5వ అధ్యాయంలో తుంగధ్వజ మహారాజు గారి కథ ఉంది. అందులో గొల్లవాళ్ళు ఎక్కడ వ్రతం చేశారు అంటే మారేడు చెట్ల దగ్గర. కారణం అదనమాట. ఇవన్నీ పురాణాల్లో చెప్పారు. ఇంకా ఈశ్వరుడికి ఆ బిల్వం అంటే అంతా ఇంత ప్రీతి కాదు. బిల్వపత్రము అంటే ఈశ్వరుడికి 3 కళ్ళు అని చెప్పారు. బిల్వపత్రం ఇలా ఉండి కాడ ఉండి ఇటువైపు 2 పైన 1 ఆకు ఉంటాయే, ఆ పై ఆకు 3వ కన్ను అగ్నిహోత్రం, కుడివేపాకు సూర్యుడు, ఎడమవేపాకు చంద్రుడు, ఈశ్వరుడికి కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, లలాట నేత్రం అగ్నిహోత్రుడు. ఈ త్రినేత్ర స్వరూపమే బిల్వపత్రం. కానీ చదివేటప్పుడు త్రియాయుధం అని చదువుతున్నారు కర్మ భాష రాక. 3+ ఆయుధం త్రియాయుధం అవుతుంది. అది త్రయాయుధం, త్రయ అంటే 3 అని అర్థం. త్రయ ఆయుధం అని చదవండి, ఇక మీద గుర్తుపెట్టుకోండి. త్రినేత్రంచ త్రయాయుధం, త్రియాయుధం అని చదివితే భాషకి పెద్ద అపచారం చేసినట్టు అవుతుంది అనమాట. నేను చెప్పేది పండితులకి, చదువురాని వాడు ఏం చేసినా పుణ్యం వస్తుందని ఇందాకే చెప్పేశాను కనుక వాడి గురించి పెద్ద పట్టించుకోక్కర్లా. ఇప్పుడు ఈ తోలు తిత్తి మీద ఉన్న నీళ్లు ఆ కింద ఉన్న బిల్వవృక్షం కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. ఆ శివలింగాన్ని ఏ మహానుభావుడు ప్రతిష్ఠించాడో ఆ చెట్టు కింద ప్రతిష్ఠించాడు. ఇప్పుడు చెబితే అసలు రహస్యం, కథ చివరిలో ఉండేది ముందే చెప్పచ్చు. వీడిని అనుగ్రహించడానికి పూర్వకాలంలో అగస్త్య మహర్షి ఆ కొండల్లోంచి తిరిగాడు. అగస్త్య మహర్షి ఎప్పటి వాడండి, కృతయుగం నాటివాడు, మైత్రావరుణుడు అంటారు ఆయన్ని. పూర్వం సూర్య భగవానుడు భూలోకానికి వెడుతున్న అప్సరస ఊర్వశిని చూచి ప్రేమించాడు. ఊర్వశి నా కోరిక తీర్చన్నాడు, ఇప్పుడు నేను వేరే పని మీద ఎడుతున్నాను, తర్వాత నీ కోరిక తీరుస్తానంది. ఆ సమయంలోనే వరుణదేవుడు కూడా ఆమెను ప్రేమించాడు, ఆయన ఆవిడ వెంటబడ్డాడు, ఇప్పుడు నేను వేరే పని మీద ఎడుతున్నాను, ఆ తర్వాత ఎప్పుడో నీ కోరిక తీరుస్తానంది. అయినా ఆమె మీద ఉన్న వ్యామోహం వల్ల మిత్ర శబ్దమునకు సూర్యుడు అని అర్థం. సూర్యభగవానుడికి వరుణదేవుడికి ఈ ఇద్దరికి రేతఃపాతం అయ్యింది. అమోఘమైన వీర్యం గనక దానిని వెంటనే ఊర్వశి ఒక కుండలో పెట్టింది. ఈ సూర్యుడి యొక్క వీర్యము, వరుణదేవుడి యొక్క రేతస్సు రెండు కొండలో పెడితే ఈ రెండు ఆ కొండలో క్రమంగా ఒక ముద్దయ్యి అందులో నుంచి 2 మహానుభావులు పుట్టారు. మిత్ర వరుణుల యొక్క రేతస్సు కొండలోంచి పుట్టింది గనక వాళ్ళకి మైత్రావరుణులని, కుండలోంచి పుట్టారు గనక కుంభ సంభవులని పేరు. అదిగో వాళ్లే ఒకడు అగస్త్యుడు, 2వ వశిష్ఠ మహర్షి అనమాట. వశిష్ఠుడు తన రాజుగారు నిషాద శక్తి కలిగినటువంటి కల్మాషపాదుడనే రాజు శాపం వల్ల ఇలా మళ్ళీ జన్మెత్తాడనమాట. అందువల్ల సూర్యభగవానుడి యొక్క వరుణుడి యొక్క అమోఘరేతస్సు కుండలో కలిసి అందులోంచి పుట్టినటువంటి కుంభసంభవుడు కృతయుగంలో భూమండలమంతా కాలినడకన తన భార్య అగస్త్యుడు లోపాముద్రతో కలిసి చేశాడు. యాత్రలకి భార్య బతుకున్నప్పుడు వీలున్నంత వరకు భార్యతో కలిసి తిరగమని చెప్పారు. భార్య ఇంట్లో పిల్లలు పోషించుకుంటూ కూర్చుంటే అది వేరే విషయం, కానీ పిల్లల బాధ్యత తీరిపోతే ఆరోగ్యం సహకరిస్తే భార్యాభర్తలిద్దరూ కలిసి చేసినటువంటి యాత్రలకి ఎక్కువ ఫలితం వస్తుంది. అగస్త్య మహర్షికి అదృష్టవశాత్తు పిల్లల గొడవ లేదు, భార్యాభర్తలిద్దరూ అనుకూలంగా ఉంటారు. ఒక్కనాడు కూడా లోపాముద్ర అగస్త్యుణ్ణి దెప్పలేదట. ఎంత కోపం వచ్చినా భార్య భర్తని దెప్పకూడదని ఒక శాస్త్రం ఉన్నది. అటువంటి పరమ పతివ్రత తరుణీయమణులు ఆ రోజుల్లో 2 ప్రధానంగా ఉండేవారు. ఒక ఆవిడ అరుంధతి, అరుంధతి వశిష్ఠులు ఇద్దరు చాలా గొప్ప దంపతులు అనమాట. ఆ ఇద్దరు ఎప్పుడూ కలిసే ఉంటారు. అందుకే పెళ్లి రోజున అరుంధతిని అందుకు చూపిస్తున్నాం, అరుంధతిని చూపించి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి, ఓ పెళ్లి కూతురా నువ్వు భర్తతో పాటు ఇంట్లో గడుగు పెట్టిన దగ్గర నుంచి దిక్కుమాలాడాను, నన్ను కట్టుకున్నావు, ప్రాణం తీస్తున్నావు, నీ మొహం తగలయ్యా అనకుండా ఉండాలి, ఆవిళ్ళగా కలిసి ఉండాలి సుమా అని చెప్పడానికి అరుంధతిని చూపిస్తారు. కాదు, భార్యాభర్తలిద్దరూ కొట్టుకోవాలనుకుంటే మనకేముంది, గుండమ్మ కథ సినిమాలో సూర్యకాంతాన్ని చూపించేయాలి. పెళ్ళైన వెంటనే గుండమ్మ కథకి తీసుకుపోతే గొడవ ఉండదు, ఇక అక్కడి నుంచి గుండమ్మ కథ ఉండమ్మ బొట్టు పెడతారు, రెండు అవుతాయి. ఇది పూర్వకాల నియమం. 2వ దంపతులు ఎవరంటే అగస్త్యుడు లోపాముద్ర. ఈ ఇద్దరు కూడా అత్యంత అనుకూల దాంపత్యం కలిగిన వాళ్ళు. వాళ్ళకి ఏ బరువు బాధ్యతలు కూడా లేవు గనుక వారిద్దరూ కలిసి హాయిగా తీర్థయాత్రలు చేశారు. అలా తీర్థయాత్రలు చేస్తూ ఉన్న అగస్త్యుడు లోపాముద్రతో పాటు ఈ అడవికి వచ్చాడు. వచ్చి బిల్వవృక్షం కింద ఒక రాతిని చేత్తో ఇలా నిమిరాడు. ఎంత ఆశ్చర్యం చెప్పమంటారా, ఒక రాతిని అగస్త్యుడు అలా చేత్తో నిమరగానే అందమైన లింగం అయిపోయిందిట. లింగాన్ని కష్టపడి చెక్కడం ఇవేమీ లేవు, కేవలం చేత్తో నిమిరాడు, వెంటనే అందమైన లింగం తయారైపోయింది. ఏమండి హఠాత్తుగా యాత్రల్లో రాతిని చేతితో నిమిరి లింగంగా ఎందుకు తయారు చేశారు అంది లోపాముద్ర. ఒక గొప్ప కారణం ఉన్నది. శివరాత్రి నాడు తెలిసి కాని తెలియక కాని శివలింగం మీద ఇన్ని నీళ్లు పోసినా జాగరణ చేసినా ఇంత ఒక ఆకు మారేడాకు బిల్వపత్రం వేసినా అటువంటి వాడికి శివలోకం వస్తుంది అని లోకానికి చెప్పాలి నేను, ఆ చెప్పడం కోసమే నేను ఈ మాయ చేస్తున్నాను అని ఆ లింగాన్ని చెట్టు కింద ప్రతిష్ఠించాడు. క్రమంగా కొద్ది రోజులకి మట్టితో ఆ లింగం కప్పడిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం వీడు ఇందాక చెట్టు ఎక్కేటప్పుడు ఆ లింగం మీద కాలు పెట్టి ఎక్కాడు వాడు, వాడికి తెలియక అది రాయి అనుకుని అడుగున పూడుగుపోయింది మట్టిలో. కానీ ఇప్పుడు వీడు చలికి ఇటు ఇటు కదలడంలో ఈ తోలితిత్తిలో ఉన్న నీరు డామ్ డామ్ అని దాని మీద పడింది. ఈ నీళ్లు పడ్డంతో ఆ పైన మట్టి అంతా పోయి అందంగా లింగం తళ్ళతళలాడుతూ బయటకు వచ్చేసింది. అంటే వీడు తెలియకుండానే శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు, తెలియకుండానే బిల్వవృక్షం ఎక్కాడు, తెలియకుండానే జాగరణ చేశాడు. భయంతో చలితో ఒడిగితో ఉండడం వల్ల వీడి తోలు తిత్తులో ఉన్న నీళ్లు దాని మీద పడడం వల్ల శివరాత్రికి అభిషేకం కూడా జరిగింది. ఎన్ని విశేషాలు జరిగాయి, యోగం నేను చెప్పాను కదా, యోగం ఉన్నప్పుడు భగవంతుడు ఇలా ఉపకారం చేస్తాడట. శుక్రవారం నాడు భ్రమరాంబాదేవి దర్శనం చేయటం చాలా గొప్ప అని చెప్పాడు అనుకోండి, మార్గశిర మాసంలో అమ్మవారి దర్శనం శుక్రవారం నాడు చేసుకోవడం కంటే గొప్ప అదృష్టం రోట్లేదుట. ఇది స్వయంగా కాళికా పురాణంలో చెప్పారు. ఉత్తర రోజుల్లో కంటే మార్గశిర మాసంలో భ్రమరాంబాదేవిని శుక్రవారం నాడు దర్శనం చేసుకుంటే చాలా అదృష్టం. ఇది మార్గశిర మాసం కృష్ణపక్షం. చూసారా మీరందరూ యోగం వల్ల ఇక్కడికి వచ్చారు, ఇదన్నమాట మీకు యోగం అంటున్నాను నేను. ఈ యోగం వల్ల కొంతమందికి భగవంతుడు ఆ పూట యాక్చువల్గా రేపు రావాలనుకున్నామండి కానీ కొన్ని కారణాలతో ఇవాళ వచ్చామండి అని చెబుతున్నారు ఇందాక భక్తులు. నాకు పైకి వచ్చి కొంతమంది, కింద వచ్చి కొంతమంది. పొద్దుట ఫోన్లో కూడా చెప్పారు ఒక ఆయన అయితే, ఎవరు ఇందాక విభూతి పెట్టుకున్న వారు, వారు ఎక్కడి నుంచి వచ్చారండి, ఒంగోలు కదా అన్నారు, వారు ఒంగోలు నుంచి వచ్చి ఇక్కడే ఉంటారట, ఇంచుమించుగా వీలున్నంత వరకు 15-20 రోజులు ఉంటారట. యోగం చూడండి, గురువుగారి పురాణం ఉందని తెలిసింది, ఎప్పుడో ఫోన్లో చెప్పాను, ఈరోజు వెతుక్కుంటూ వచ్చారంటే అమ్మవారు ఈ పూట నువ్వు ఇక్కడికి వెళ్ళు అంది. రేపు ఒక ప్రత్యేకత ఉన్నది, సప్తమితో కూడిన శనివారం ప్రాతకాలంలో మల్లికార్జునుడి దర్శనం అంటే బిల్వవనము కింద గుడి కట్టించడంతో సమానం మార్గశిర మాసంలో. అంటే ఇవన్నీ మీకు భగవంతుడు కల్పించిన వరాలు, అందుకు చెబుతున్నానన్నమాట. ఈ యోగాలన్నీ ఎవరికి పరమాత్ముడు ఎప్పుడు అనుగ్రహించాలో అప్పుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తట, ఎవరినైనా మనం భక్తితో గురువుగా భావించి ఆయనని సేవిస్తే, నమ్మితే ఆయన వెంట మనకి తెలియకుండానే పడతాం, ఆయనే తీసుకుపోతాడు. అన్నిటికంటే గురుభక్తి గొప్పది అన్నమాట. వీడికి ఆ యోగం పరమేశ్వర సంకల్పంతో వచ్చింది, అభిషేకం అయ్యింది అక్కడ. క్రమంగా చలికి వణికినప్పుడల్లా ఈ తోలు తిత్తి నీళ్లు దాని మీద డామ్ డామ్ అని పడ్డాయి. క్రమంగా అభిషేకం పూర్తయింది. ఆ సమయంలో ఈ అడవికి ఒక ఇంచుమించుగా 1 కిలోమీటర్ దూరంలో, 1 మైలు దూరంలో అపూర్వమైన ఒక ఆలయం ఉన్నది. ఆ ఆలయాన్ని దేవతలు అర్ధరాత్రి వేళ పూజిస్తూ ఉంటారు వెళ్ళి ఈశ్వరుణ్ణి. ఆ ఆలయంలో దేవతలంతా రాత్రి 12 గంటలకి చేరారు. అర్ధరాత్రి 12 గంటల్ని లింగోద్భవ కాలం అంటారని నిన్నే చెప్పుకున్నాం కదా మనం. 12 గంటల వేళ లింగోద్భవ కాలంలో దేవతలు అదృశ్య రూపంలో వస్తారు. ఇప్పటికి కూడా శ్రీశైలంలో రాత్రి 12 గంటలకి దేవతలు వచ్చి మనకి తెలియకుండానే అభిషేకం చేస్తారు. అందుకే బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకునే పుణ్యం అంతా ఇంత కాదు. నేను ఒకప్పుడు ఇక్కడ నా 8వ ఏట శ్రీశైలం మీద ఒక శ్లోకం చెప్పాను, ఇదివరకు కూడా మీకు ఆ శ్లోకం చెప్పాను. రాత్రౌ మౌనివరాహ త్వదీయ విలసద్ దేవాలయాంతర్గృహే త్వామర్చంతి సుమైహి ప్రశస్తమనుభిహి కృష్ణోదకేనాపి చ తత్తత్వాదరజః ప్రపూతధరణీ స్పర్శాభిపూతావయం హృత్పద్మం చ వినా కిమస్తి వదమే మయ్యంబిగా వల్లభా. రాత్రిపూట నీ దేవాలయ అంతర్భాగంలో మునీశ్వరులు, దేవతలు, దివ్యులు అడుగు పెడతారు. మానవుల కంటి కనపడరు, అదృశ్య రూపంలో అక్కడ ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో మహన్యాసం వంటి వేద మంత్రాలని పఠిస్తారు. ఆకాశం నుంచి తీసుకొచ్చిన, అంటే దేవలోకం నుంచి తీసుకొచ్చిన పువ్వులతో అర్చిస్తారు. రాత్రవు మౌనివరాహ త్వదీయ విలసద్ దేవాలయ అంతర్గృహే త్వాం అర్చంతి, నిన్ను అర్చిస్తారు. దేంతోటి? సుమైహి, పుష్పాలతోటి. ప్రశస్త మనుభిహి, మను శబ్దమునకు మంత్రము అని అర్థం. ప్రశస్త మనుభిహి అంటే వేద మంత్రములతో అని అర్థం. ఇక్కడ గొప్ప గొప్ప మంత్రములతో కృష్ణోదకేనాపిచ, ఇక్కడ కృష్ణానదీ జలాలతో. అప్పట్లో కృష్ణానదీని ఈ దాన్ని మనం ఏమంటాం, దివ్య కిందకి వెళ్ళిన తర్వాత మహా పాతాళగంగ, ఈ పాతాళగంగ కృష్ణాజలం విడివిడిగా ఉండేవి మొదట్లో, క్రమంగా కలిసిపోయాయి. ఈ జలంతో నిన్ను అర్చిస్తూ ఉంటారు. రాత్రంతా వాళ్ళ ప్రాంగణంలో తెగ తిరుగుతూ ఉండడం వల్ల పొద్దుటే మనం అక్కడ అడుగు పెడితే తెల్లవారుజామున మూడింటి దగ్గర నుంచి వారి పాదధూళి ఎక్కడ పడుతుంది. ఈశ్వరుడు ఒక వరం ఇచ్చాడు, నా భక్తుల పాదధూళి నాకు విభూతితో సమానం. అందుకే మొట్టమొదటి దర్శనానికి తెల్లవారుజామున వెళ్ళేవాడు. ఈ పాదరసస్సు మనకి తగలడం వల్ల స్వామివారు కైలాసం నుంచి మనకి ప్రసాదించిన విభూతిని పూసుకున్న పుణ్యం పొందుతారట. అందుకని తత్తత్పాద రజ ప్రపూత ధరణీ స్పరిశాభిపోతాహ వయం. వయం అంటే మేము ఆ మహానుభావుల పాదధూళితో ప్రపూతమవుతాం. వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టారు, వాళ్ళ పాదధూళి గుళ్ళోకి పడింది, ఆ ధూళి మాకు అంటుకుంటోంది, ఆ అంటుకున్న ధూళితో మేం పుణ్యాత్ములం అవుతున్నాం. వాళ్ళంటే దేవతలు, దేవ ఋషులు కాబట్టి నిన్ను మంత్రాలతో అర్చిస్తారు, పాతాళగంగ తెస్తారు, కృష్ణాజలం తెస్తారు, ఇంకేవో మంత్రాలతో అర్చిస్తారు. మేమేం ఇస్తాం? నేను పద్మాకరాన్ని, పద్మాకరంలో పద్మాలు తప్పేముండవు. నా దగ్గర ఒక గొప్ప పద్మం ఉందన్నాను, హృత్పద్మం, అది హృదయ పద్మం. హృత్పద్మంచ వినా కిమస్తి వదమే మయ్యం.